ప్రపంచంలో అతి త్వరలో ఒక స్పష్టమైనటువంటి మార్పు రాబోతుంది. ఆ స్పష్టమైనటువంటి మార్పు ఏంటి అంటే మానవ జీవిత విధానము మారబోతోంది. ఏ విధంగా మానవుని యొక్క జీవిత విధానం మారబోతోంది అనే దానికే ఈ గురు పూర్ణిమ యొక్క పూర్ణిమని మనం ఉపయోగించుకోబోతున్నాం. ఈ గురు పూర్ణిమ నుంచి మళ్ళీ నెక్స్ట్ గురు పూర్ణిమ వరకు మనము చేయబోయేటటువంటి కార్యక్రమాలను స్పష్టంగా అవగాహన చేసుకుని దానికి తగిన ప్రణాళిక వేసుకుని రాబోయే గురు పూర్ణిమ ఎక్కడ జరుపుకుంటాము అన్నది కూడా నిర్ణయించుకుంటాం. దీని తర్వాత ఉండేటటువంటి పూర్ణిమలు ఎక్కడెక్కడ జరుగుతాయి అన్నది అవగాహనకి తెచ్చుకోవాలి. నిజమైనటువంటి సాధకులుగా మారాలి. నిజమైనటువంటి సాధకుల యొక్క లక్షణం ఏమిటి? సమం కాయ శిరో గ్రీవం. స్ట్రైట్ అయిందా మెడలు? నోట్తో అంటున్నారా? అన్ని వచ్చిన పెద్ద గొడవ నోట్తో అంటనే తప్ప ఆచరణ చెయ్యము అనేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నిర్ణయానికి మానవ జాతి వచ్చింది. ఇంకోటి ఏం చెప్పాను, నేను మాట్లాడుతున్నప్పుడు మీ మెడ వంకర కించరగా పెట్టకుండా ఏం చేయమని చెప్పా? సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర అనగానే మీరు మారిపోవాలి అంటారు. నోట్తో ఎక్కడో మనకు ఉంటుంది, వద్దు అలాంటి పిచ్చివేషాలు వేసే వాళ్ళకి ఈ క్లాసులో స్కోప్ ఉండదు. ఇంకా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భరించాల్సిందే. కేవలము మార్పు ఏం చెప్పాను, శారీరకమైనటువంటి బాధల వల్ల మీరు కూర్చోలేకపోతే కాళ్ళు దాపుకోండి, అభ్యంతరం ఏం లేదు. మీకు ఇక్కడ శిక్ష విధించటం లేదు, నేర్పుతున్నాం. నేర్పుతున్నప్పుడు కరెక్ట్గా నేర్చుకోండి. ఏదైనా అంచేత స్ట్రైట్గా ఉండాలి. భుజాలు ఎలా ఉండాలన్నాను? మరి కరెక్ట్గా లేవుగా, చాలామంది ఇలా ఉన్నాయి, చాలామంది. అది ఎవరికి వాళ్ళు చూసుకోండి, నేనేం చెప్పను. నేను మీరు ఆ మాత్రం కూడా చూసుకోలేకపోతే ఇంకా క్లాస్కి ఏం వస్తారు? అంచేత భుజాలు కావాలంటే రొమ్ము విరుచుకోండి, అభ్యంతరం లేదు. కానీ అంటే ఎంత ఆలోచన రహిత స్థితిలో చెప్పినా అర్థం కావటం లే, ఇంకోటి సరిదిద్దాల్సి వస్తుంది. అంచేత ఏం చేయాలి? ఒకళ్ళు ఇద్దరు లేచి నుంచుకొని సరిదిద్దుతూ ఉండండి. ఇంకా అంతకంటే చేసేది ఏముంది? అందరిది క్లాస్ మొత్తం వరకు మీ పని ఏంటి అంటే సరిదిద్దుతూ ఉండటమే. ఇంత మొదటిది నేర్చుకోవాల్సింది ఇది. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం త్వం దిశానవలోకయన్. ఈ సంప్రేక్ష్య నాసికాగ్రం త్వం మాత్రం ఇప్పుడు చేయకండి. క్లాస్ అయిపోయాక జపం చేస్తున్నప్పుడు కానీ, ఇంకో పని ఏమీ లేనప్పుడు మాత్రం ముక్కు మీదకి దృష్టి వస్తుంది. లేకపోతే క్లాసులో ఏమి చెప్తున్నానో అది వింటారు. ఇంకోటి ఏంటి, క్లాసు జరుగుతున్నప్పుడు మీరు బిగుపోక్కర్లే, స్ట్రైట్గా ఉంటే చాలు. అంచేత మొదటి లక్షణం ఏంటి అంటే కూర్చోవడం నేర్చుకోండి సవ్యంగా. ఇంకోటి ఏంటి, సాధ్యమైనంత వరకు శరీరాన్ని మొత్తం తిప్పుతాం తప్ప మెడను మాత్రమే తిప్పము. సాధ్యమైనంత వరకు క్లాసులో ఇక్కడ ఉన్నప్పుడు. అంచేత ఈ సాధనా శిబిరంలో మరి ఇది చెప్పాక, అంటే ఎవరైనా సరే ఒకళ్ళకే ఎగ్జంప్షన్ ఏంటి అంటే శారీరకమైనటువంటి దుస్థితి వల్ల మేము చేతగాని దద్దమ్మలము, మా శరీరము నా మాట వింటం లేదు అనుకునేటటువంటి అదృష్టవంతులకి తప్ప మిగతా వాళ్ళకి శిక్ష తప్పదు. ఎవరికి శిక్ష తప్పదు? మేము చేతగాని దద్దమ్మలము, మా శరీరము మా మాట వింటం లేదు అనుకునే దుస్థితిలో ఉన్న వాళ్ళకి మీరు నేను ఏం చేయగలం? వాళ్ళ శరీరం వాళ్ళ మాట వింటం లేదు, ఇంకా అవడేం చేయగలరు? హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. వాళ్ళ మీద జాలి పడతాను తప్ప, చేత మీ మీద జాలి పడేటటువంటి స్థితి మీరు తెచ్చుకోకండి. నేర్చుకునేటటువంటి వాళ్ళు కావాలి, కానీ ఒక వివేకానంద చాలు. కానీ అడుక్కు తినేటటువంటి వాళ్ళు ఎంతమంది వస్తే ఏం లాభం గురువులకి? అంచేత మెడ కరెక్ట్గా లేదు, ఇంకా చాలా మందిని చూసుకోండి ఎవరిది కరెక్ట్గా లేదు. అంచేత మొదటి యోగ విద్యలో లక్షణం ఏంటి అంటే ఆసన సిద్ధి, ఫిజికల్ కరెక్ట్నెస్. అంచేత నిరంతరము కూడా జీవితంలో మీరు ఇది గుర్తుంచుకోండి అని చెప్పాను నేను. మీరు ఈ సంస్థ శిష్యులు అనేదానికి లక్షణం ఏంటంటే మీరు భంగ్యమే చెప్పాలి వీళ్ళు ఇక్కడ నేర్చుకున్నటువంటి వాళ్ళు అని. మళ్ళా వేరుగా అడ్వర్టైజ్మెంట్ ఏమక్కర్లే, మీ శరీరం ఎలాగ మీరు నడుపుకుంటున్నారో చూస్తున్నారో. 1861 వరకు, 1955 నుంచి నేను కాశీలో సెంట్రల్ హిందూ స్కూల్లో చదివాను. నేను యానిమేషన్ పెట్టినటువంటి స్కూల్లో 1975 హైదరాబాద్ నుంచి పిహెచ్డి వైభవ వచ్చి ఎగ్జామినేషన్కి హైదరాబాద్ నుంచి బెనారస్ వెళ్తున్నాను. 1961 సెంట్రల్ హిందూ స్కూల్లో చదివాను. అప్పుడు 10th class అయిపోయింది, బయట వచ్చేసాను. 1961 75కి ఎన్నేళ్ళు తేడా ఉంది? 14 సంవత్సరాలు తేడా ఉంది. సిటాసిస్ స్టేషన్లో 70 ఏళ్ల వ్యక్తి నా దగ్గరకు వచ్చి, బాబు నువ్వు సెంట్రల్ హిందూ స్కూల్లో చదివావా అని అడిగాడు. అంటే 15 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆ స్కూల్లో చదివినటువంటి పిల్లవాడికి ఆ లక్షణాలు ఉన్నా ఇంకా వాడు గుర్తించగలిగాడు అందులో చదివిన వాళ్ళకి. ఆ విధమైనటువంటి విద్య రావాలి తప్ప బ్యానర్స్ పెట్టుకునేటటువంటి విద్య మనకి వద్దు. అర్థమవుతుంది కదా? అది నేర్చుకోండి. కష్టపడతారు, అది వేరే విషయం, అంత తొందరగా రాదు. నేను దాని గురించి ఏం మాట్లాడటంలే, కానీ ప్రయత్న లోపం ఉండకూడదు. అది మీరు మొట్టమొదట నేర్చుకోవాల్సినటువంటి విషయం. మర్చిపోతూ ఉంటాం, కార్యకర్తలు వచ్చి సరిచేస్తే, ఆ సరిచేసేది నేను కూడా కరెక్ట్గా లేకపోతే కార్యకర్తలు సరిచేయాలి. మాస్టర్ని ఎలా సరిచేస్తాం? మాస్టర్ అవుతే సరిగా ఉండాలి, సరిగా లేడనుకో. కానీ నేను తిరగలేను మీ వైపుకి, అది వేరే విషయం. నాకు మాత్రమే ఉన్న పెర్మిషన్ ఏంటి అంటే మెడ తిప్పవచ్చు, మిగతాది నాకు పెర్మిషన్ ఉండదు. అంచేత ఇది అర్థం చేసుకోండి. మొట్టమొదట యోగ విద్య మీరు నేర్చుకోదలుచుకున్నప్పుడు సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర లేకపోతే ఏ విధమైనటువంటి లాభాలు మీకు రావు. కానీ అలా కూర్చోగలిగితే ఏమొస్తుంది? ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తట. అంటే పోస్టర్ చాలు మీ జీవితాన్ని మార్చివేయటానికి. ఆసన సిద్ధి అంటాం దీన్ని మనం. ఈ ఆసన సిద్ధిలో మెల్లిమెల్లిగా మీరు ప్రాక్టీస్ చేయవలసింది ఏంటి అంటే పద్మాసనం. అంచేత నా క్లాసు జరుగుతున్నంతసేపు కూడా మీరు పద్మాసనం వేసుకుంటూ ఉంటారు, తీసేస్తూ ఉంటారు. బాధ మాత్రం పడకండి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నేను చెప్పింది హింసకి కాదు. బాధపడద్దు మీరు, కానీ ప్రయత్నించకుండా రాదు. అంచేత ఈ ఫండమెంటల్ రూల్స్ మీరు గుర్తుంచుకోండి. మీ ఇంటికి వెళ్ళి వేస్తా మాస్టారు వేయలేరు, నా కబుర్లు మీరు వినకూడదు. మరి ఇదే లేకపోతే నేను ముందుకు ఎలా వెళ్తాను? కానీ నా మనసులో ఉన్న ఒక రహస్యం మాత్రమే చెప్తాను, మీరు ఇలాగే ఉండటం నాకు చాలా ఇష్టం. ఇంకేంటి, ఇంకో క్లాస్ చెప్పక్కర్లే, నేను ఎప్పుడు వచ్చినా ఇది చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. అంచేత మరి గురువు మీద, గురువు వాక్ మీద మీకు పరిపూర్ణమైనటువంటి గౌరవం ఉంటే మీరు ఇలాగే ఉండండి, మెడ తిప్పుతూ ఉండండి. నేను ప్రతిసారి వచ్చి 1 గంట సేపు ఇదే చెప్తూ ఉంటాను. దాని తర్వాత మళ్ళీ మీరు రావటం మానేస్తారు, ఏముంది అదే చెప్తారు కదా అని. కానీ చేయటం మాత్రం చేయరు. మరి అలాంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి. జీవితాలు మారిపోతాయి, ఎందుకు చెప్తున్నాను నేను. మీకు అదృష్టం పట్టాలి అంటే, ఉన్న పీడ పోవాలి అంటే స్ట్రైట్గా ఉండటమే, ఇంకో దారి లేదు. మీ పనులు ఎందుకు జరగటం లేదు అంటే, మీ జీవితాలలో ఏడుపులు ఎందుకు ఉన్నాయి అంటే, కారణం అంతే, స్ట్రైట్గా లేదు మీరు. సమం, దాన్నే సమకోణము అంటాం, రైట్ యాంగిల్. వృద్ధికి, హారిజాంటల్ ప్లేన్ కి వెరిటిగా ఉన్నటువంటి దానికి ఒక స్ట్రైట్ లైన్ ఉండాలి. ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే 90 డిగ్రీల కోణం ఉండాలి. ఇలాగా ఉండకూడదు, ఇలాగా ఉండకూడదు. అప్పుడు మీ జీవితం సమముగా ఉంటుంది. అంతే తప్ప 90 డిగ్రీలకి రైట్ యాంగిల్ అని ఎందుకు పేరు పెట్టారని కూడా ఆలోచించారు మీరు. అందులో రైట్ ఏముంది? రైట్ ఏముంది? మీ జీవితాలు రైట్ అయిపోతాయి. అంచేత యోగ విద్యలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు వచ్చినా వాళ్ళని కరెక్ట్ చేయండి. మన క్లాసులకి కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా భేదం ఉండదు. నేర్చుకోదలుచుకున్న వాళ్లే రావాలి తప్ప, మేము వినిపోతాము అనేవాళ్ళు మనకు అక్కర్లే. వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా వచ్చారండి, వాళ్ళకి తెలియదండి, నేర్పండి. వాళ్ళకి వెన్నుపూస స్థిరంగా ఉండాలి, మెడ స్థిరముగా ఉండాలి, భుజాలు కరెక్ట్ గా ఉండాలి. కొంతమంది ఇంకా లేదు. అందుకు నేను చెప్పాల్సి వస్తాను ఎన్నిసార్లు, వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి, మెడ స్ట్రైట్ గా ఉండాలి. కానీ ఒకటి చెప్పాను కదా, మీ శారీరక స్థితి మాత్రం మీరు చూసుకోండి. ముందుగా పక్క వాళ్లతో పోటీగా మీ శరీరం మీది, అది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. కామన్ సెన్స్ ఎప్పుడూ ఉండాలి. దీని తర్వాత యోగ విద్య యొక్క ఆధారభూతమైనటువంటి కొన్ని నియమాలు అర్థం చేసుకోండి. యోగ విద్యలో 5 తత్వాల గురించి మనం మాట్లాడుకుంటాం. భూమి, ఆపో, రుధి, ఆప, తేజో, వాయు, ఆకాశ. ఇలా పెట్టుకుంటే గుర్తుంటుంది. భూమి, రాపో, తేజో, వాయు, ఆకాశాలు, ఈ 5. ఈ 5 తత్వాలు మన అరచేతిలోనే ఉన్నాయి అన్నది కూడా గుర్తుంచుకోవాలి. ఇంచేత మొత్తము యోగ విద్య ఈ 5 తత్వాలను మనకి అవగాహన రావటానికి, అవగాహన వచ్చాక వాటి నియమాలు తెలుసుకుని దాని ప్రకారము మనం జీవితాన్ని మార్చడానికి ఉపయోగించుకుందాం. ఇంచేత ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోండి. భూమి అంటే ఈ వేలు. ఈ వేలు అంటే ఏం వేలు? ఇది ఉంగరం వేలు. భూమి, ఆప, నీళ్లు, బతకన వేలు, తేజం, ఫైర్, చూపుడు వేలు. ఫైర్ తర్వాత ఏమొస్తుంది మనకి? వాయువు. దాని తర్వాత ఆకాశం. ఇది సీక్వెన్స్. భూమి, పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఇదేంటిది? ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వంలో 2 ఇటువైపు ఉన్నాయి, 2 ఇటువైపు ఉన్నాయి కదా. ఇటువైపు ఉన్నదేంటి? పృథ్వీ, జలము. ఇటువైపు ఉన్నదేంటి? వాయువు, అగ్ని. ఈ మధ్య ఉన్నది ఆకాశతత్వం. ఇంకేట ఇంకొక మంత్రం నేను ఇప్పుడు ఖండతా పట్టాలి. చాలాసార్లు నేను మీకు ఆ మంత్రం గురించి చెప్పాను, కానీ ఇవాళ ఆ మంత్రాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత సాయంత్రం క్లాస్కి నాకు అప్పచెప్పాలి ఆ మంత్రాన్ని. ఋగ్వేదంలో 164వ సూక్తంలో ఏం చెప్పబోతున్నాను నేను ఇప్పుడు కొంతమందికి తెలిసిపోయి ఉంటుంది. 164వ సూక్తంలో మీకు వినిపించిందా అతను చెప్పింది, అది చెప్పబోతున్నా. ఎంతమందికి ఆ మంత్రం ఆల్రెడీ వచ్చు? ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం మీకు వచ్చు. మీ ఒక్కళ్ళకైనా మిగతా వాళ్ళు వినలేదా ఈ మంత్రాన్ని? మీరు విన్నారా? కొన్ని నేను మళ్ళీ చెప్తాను. నేను రుచో అక్షరే తెలుసు కదా అందరికీ. ఈ మంత్రం అర్థం ఏంటి? ఆకాశంలో దేవతలందరూ ఉన్నారు. ఆకాశంలో ఆ దేవతలు అందరూ ఉన్నారు కనుక మీరు దేవతల్ని ఉపయోగించుకోదలుచుకుంటే ఏ తత్వాన్ని మీరు పట్టుకోవాలి? ఆకాశ తత్వాన్ని మీరు పట్టుకోవాలి. ఈ మంత్రం ఇవాళ మొదటిసారి వింటున్నారా? కొన్నాళ్ళు అయిందా విని? 2 రోజులు 3 రోజులు అయిందా? మరి ఏం పట్టుకున్నారు మీరు? అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? తెలిసి బాధపడేటటువంటి దౌర్భాగ్యులు ఎవరు అంటే భారతీయులే. అన్నీ తెలుసు, ఏది మాత్రం ఆచరణలోకి రాదు. కానీ బయట వాళ్ళు ఏదైనా కనిపెట్టేశారనుకోండి, మా వేదాల్లో ఉందంటాడు. ఆ వేదాల్లో ఎక్కడుందో మాత్రం ఎవడూ చెప్పడం. నేను ఎన్నిసార్లు పేపర్ చదువుతాను, నేను యాటమ్ బాంబు దగ్గర నుంచి, ఏరోప్లేన్ కనిపెట్టిన దగ్గర నుంచి, ఎయిడ్స్ దగ్గర నుంచి, ఎవడైనా ఏదైనా విదేశాలలో ఒక మందు కనిపెట్టాడు అనగానే హకామని పేపర్లో హెడ్లైన్స్ పడిపోతుంది. ఫలానా యాక్ట్ ఏం చెప్పాడు, వేదాలలో చెప్పబడి ఆల్రెడీ ఉన్నది, కానీ ఏం చెప్పబడి ఉందో మాత్రం చెప్పడు. ఆ మంత్రం రాదు, ఆ శ్లోకం కూడా రాదు. చేత ఈ శ్లోకాన్ని మీరు ఇవాళ నేర్చుకోండి ఖచ్చితంగా. వచ్చిన వాడు నాతో అనేయండి, ఋజో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధి విశ్వే నిషేదు యస్తన్న వేద కిం ఋజా కరిష్యతి య ఏవం విదు స ఇమే సమాసతే. ఎవరికైతే ఈ విషయం తెలీదో చేసి ఆ మంత్రం డైరెక్ట్ అడుగుతుంది, నన్ను ఏం చేయమంటావు బాబు, నీకు నేను చెప్పేశాను కదా, ఏమని చెప్తుంది ఆ మంత్రము, ఋచో అక్షరే పరమే వ్యోమన్. ఆ రుక్కు నాశరహితమైనటువంటి ఆ పరమ ఆకాశతత్వంలో ఉన్నది. ఎలాంటి ఆకాశతత్వం అది? యస్మిన్ దేవ అది విశ్వే నిషేదు, మొత్తము ఈ దేవతా శక్తులందరూ కూడా మన యొక్క సకల దేవతా స్వరూపం అంతా కూడా ఆకాశతత్వంలోనే ఉన్నది. నీకు అది తెలియలేదు, కిమ్ రిచాకరిస్తే ఏం చేయమంటావు, తెలియలేదు నీకు. మరి తెలిస్తే ఏముంది, య ఏమం వేద సాయిమే సమాసతే. ఎవరికైతే ఇది సరిపోతుంది వాడు అందులోనే మునిగిపోతాడు. ఏ దేవతా శక్తిని కావాలంటే ఆ దేవతా శక్తిని వాడు ఉపయోగించుకోగలుగుతాడు కదా. ఇంచేత ఈ మంత్రాన్ని మీరు ఖండతా పట్టడమే కాకుండా మన మొత్తము యోగ విద్య ఈ ఆకాశతత్వాన్ని సాధించటంలో ఉంటుంది. అంటే మీరు కరెక్ట్ గా యోగులు అయ్యారు అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే ఆకాశ గమనం చేయగలగాలి నిజముగా, కబుర్లు చెప్పడం కాదు, ఆకాశ గమనం చేయగలగాలి. ప్రపంచంలో రకరకాలైనటువంటి మార్పులు వస్తాయి. ఈ రకరకాలైనటువంటి మార్పులలో ఈనాడు ఉన్నటువంటి మొత్తము భౌతిక సుఖమయ జీవితం అంతా కూడా అగ్ని మీద ఆధారపడి ఉంది కదా. అగ్నే లేకపోతే మన సంస్కృతి లేదు, మన సివిలైజేషన్ లేదు, ఈ కట్టడాలు ఉండవు, ఏమీ ఉండవు. ఇంకట అగ్నికి సంబంధించినటువంటి మన శరీరంలో భాగం ఏమని చెప్పుకున్నాం మనం, బొటకన వేలు, అది గుర్తుంచుకోండి. బొటకన వేలు మీద మొత్తం ఆధారపడి ఉంది. మొత్తము అగ్ని విద్య మీకు రావాలి అంటే ఈ బొటకన వేలు మీద మీరు చాలా ఆధారపడాలి. మీకు ఇంకా తెలుస్తుంది కూడా, బొటకన వేలే మీరు ఉపయోగించుకోకుండా ఉంచుకోగలిగితే మీరు చాలా పనులు చేయలేరు, చాలా పనులు చేస్తుంది, ఏమీ చేయలేరు మీరు. అంటే బొటకన వేలు మీద మొత్తము మన సంస్కృతి ఆధారపడి ఉంది. మన అంటే నా ఉద్దేశం ఇక్కడ మానవ జాతి యొక్క సంస్కృతి. అందువల్ల స్వామిత్రిలో దీన్ని సంకల్ప శక్తికి ప్రతీకగా చెప్తారు, ఇచ్చాశక్తికి ప్రతీకగా చెప్తారు. అంతేకాదు మీ యొక్క బొటకన వేలు బట్టి మీ గురించి మొత్తం చెప్పేయచ్చు. నాడీ జ్యోతిషంలో వాళ్ళు తీసుకునేది మీ బొటకన వేలు ఒక్కడే. తెలిసిన వాడికి, అవగాహన ఉన్నవాడికి, దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడు మొత్తం చెప్పగలుగుతున్నాడు. పూర్వజన్మలు చెప్పగలుగుతున్నాడు, రాబోయే జన్మలు కూడా చెప్పగలుగుతున్నాడు. అంచేత గురుదీక్ష ఇస్తున్నప్పుడు ఈ బొటకన వేలునే మనం ఉపయోగించుకుంటాం. మిగతా అంతా క్లోజ్ చేసేస్తాం సర్కిట్, మిగతా తత్వాలు ఏమి ఉపయోగించాం మనం. ఇంకేత ఈ స్థితి మిమ్మల్ని ఏ స్థితికి తీసుకెళ్తుంది, అగ్నితత్వం వైపు తీసుకెళ్తుంది. అగ్ని ఏం చెప్తుంది మీకు, నిప్పు ఏం చెప్తుంది మనకి తెలుసా ఎవరికైనా చెప్పండి. 5 లక్షణాలు ఉన్నాయి అగ్నికి, ఆ 5 ఉన్నాయని తెలుసు కదా చాలు. ఆ 5 తత్వాలు మీకు బాగా రావాలి. ఇంకొక సాయంత్రం క్లాసులో ఇవి మీరు చెప్పగలగాలి, అగ్ని యొక్క లక్షణాలు. కానీ అగ్ని అంటే ఏమిటో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు అగ్ని అనేసరికల్లా మన బుర్రలన్నీ కూడా నిప్పు మీదకి పోతాయి, నిప్పు మీదకి పోవటం లేదు, సంకల్పం వైపుకు పోతున్నాయి. అగ్ని అంటే సంకల్ప శక్తి, లేకపోతే ఇచ్ఛాశక్తి. మనం ఏది కోరుకుంటామో దానికోసమే ప్రయత్నిస్తాం మనం, ఇంకో దానికోసం ప్రయత్నించాం. బుర్ర నిరంతరము కూడా మీరు దేనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారో దాని మీద పోతుంది, మిగతా దాని మీదకి వెళ్ళదు. అది మీ జీవితాలను నడిపిస్తుంది, మీరు అది గుర్తుంచుకోండి. మన జీవితాలను మన యొక్క కోరికలే నడిపిస్తాయి. ప్రస్తుతం మనకి ఏ కోరిక కూడా లేదు, మీరు కోరుకునేటటువంటి కోరికలకి అర్థం లేదు. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పిన దాని గురించి. యోగ విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళకి సంకల్ప శక్తి ఉండాలి, అగ్నిశక్తి ఉండాలి. ఏంటి అగ్నిశక్తి? అసలు ఈ యోగ విద్య మొత్తము మనం దేనికోసం నేర్చుకుంటున్నాం? దేనికోసం నేర్చుకుంటున్నాం అంటే ఈ ఐదు తత్వాల మీద ఆధిపత్యం రావాలి. అది యోగ విద్య యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అజోపిస్తన్, అవ్యయాత్మ, భూతాన, ఈశ్వరోపిస్తన్, ప్రకృతి స్వామి అధిష్టాయ, ప్రకృతి మీద అధిష్టాత్వం, కంట్రోలర్, బికమ్ ది ప్రెసిడెంట్. అంటే ఈ ఐదు తత్వాలకి సాయి ఆగు అంటే ఎలా ఆగుతుందో మీరు కూడా ఆ స్థితి లక్ష్యం. అది అది ఈరోజు ఈ క్షణంలో వెళ్ళలేకపోవచ్చు మనం, కానీ మన జీవితాలను కంట్రోల్ చేసేటటువంటి అగ్ని ఈ శ్లోకము. అజోపిస్తన్, అవ్యయాత్మ, భూతానాం, ఈశ్వరోపిస్తన్, ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. మీరు కూడా ఆ శ్రీకృష్ణుడితో సమానముగా ఈ మాట అనగలిగేటటువంటి స్థాయికి ఎదగాలి. అది మన క్లాసుల యొక్క లక్ష్యము. ఆ స్థితికి ఎప్పుడు ఎదుగుతాం దాని గురించి మనకి తెలియదు. ఈ జన్మలో ఎదుగుతామో అనేక జన్మలు పడుతుందో తెలియదు మనకి. కానీ నిరంతరము మన యొక్క మానసిక స్థితి బొటకన వేలు ఎలా ఉండాలి అంటే ఈ ఐదు తత్వాల మీద పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం వచ్చేసి శ్రీకృష్ణుడు తన గురించి తాను ఎలా చెప్పుకోగలిగాడు, అజోపిస్తన్, పుట్టక లేనివాడినైనప్పటికీ, అవ్యయాత్మ, నాశరహితుడైనప్పటికీ, భూతానాం ఈశ్వరోపిస్తన్, ఈ ఐదు తత్వాలకి కూడా ఐ ఆమ్ ది లార్డ్, నేను చెప్పినట్టు ఈ ఐదు తత్వాలు చేస్తాయి. ఇప్పుడు మానవ జాతి మూడు తత్వాల మీద ఖచ్చితంగా ఆధిపత్యం సంపాదించింది. పృథ్వీతత్వం మీద ఆధిపత్యం సంపాదించింది, తెలుస్తూనే ఉంది మనకది. ఎలా కావాలంటే అలాగా పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి లోహాలను మనము ఉపయోగించుకోగలుగుతున్నాం. ఇనువుని వంచగలుగుతున్నాం, రాగిని వంచగలుగుతున్నాం, బంగారాన్ని వంచగలుగుతున్నాం. పృథ్వీతత్వం మీద పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం వచ్చింది. జలతత్వము, జలంలో ఒక చిన్న రాయి ముక్క వేస్తే మునిగిపోతుంది, కానీ షిప్స్ టన్నుల టన్నుల బరువు ఉంటుంది. నగరాలు నగరాలు మన ఓడలలో ఉంటాయి. టెన్నిస్ ఆడుకుంటూ ఉంటారు, ఫుట్బాల్ ఆడిస్తున్నారు, స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకుంటున్నారు. మరి ఇంత బరువైన టన్నుల టన్నుల షిప్ తేలుతోంది నీళ్ళ మీద. అంటే మీరు దేని మీద ఆధిపత్యం సంపాదించుకోగలిగారు? జలతత్వం మీద, వాయుతత్వం, అగ్నితత్వం, వీటి మీద కూడా మనకి పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం రాలేదు, కానీ కొంచెం కొంచెం ఆధిపత్యం వచ్చింది. ఇప్పుడు అగ్ని, అగ్ని వల్లే కదా ఈ సంపూర్ణమైనటువంటి సివిలైజేషన్. అంటే ఏం జరిగింది? పృథ్వీతత్వానికి కానీ జలతత్వానికి కానీ, పృథ్వీతత్వం జలతత్వానికి ఏ వేళ్ళు పేరు చెప్పండి? పృథ్వీతత్వానికి ఉంగరపు వేలు పృథ్వీతత్వం, జలతత్వము చిటికల వేలు. అంచేతే ఇది మీకు బాధ, ఈ ఏబిసిడీలు తెలియాలి మీకు. ఈ ఏబిసిడీలు మీకు తెలియకపోతే యోగ విద్యలో మీరు ప్రవేశించలేరు. అంచేత మీరు అంటారు, మాస్టర్ పతంజలి యోగ సూత్రాలు చెప్పండి అని. నేను ఎక్కడి నుంచి చెప్పేది మీకు యోగ సూత్రాలు ముందు ఇది కరెక్ట్గా తెలుస్తాయి కదా. అంచేత యోగ సూత్రాల క్లాసులే జరుగుతున్నాయి ఇప్పుడు. అంచేత పృథ్వీతత్వము ఉంగరపు వేలు, జలతత్వము చిటికెన వేలు, వీటి రెండిటి మీద ఆధిపత్యం మనకి ప్రపంచంలో కనిపిస్తోంది. కనుక మీ జీవితాలలో కూడా ఈ పృథ్వీతత్వము జలతత్వం మీద ఆధిపత్యము ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఉపయోగించుకోవటం లేదు మనం. వస్తువుని మనలో ఉన్నటువంటి జలతత్వాన్ని కానీ పృథ్వీతత్వాన్ని కానీ మనం ఉపయోగించుకోవటం లేదు. ఉపయోగించుకుంటున్నాము అంటే దాన్ని ఎక్కువ ఉపయోగించుకోవాలంతే కదా. అంతేత మొట్టమొదటి నియమం మీకు చాలాసార్లు చెప్పాను జలతత్వానికి, బాగా నీళ్లు తాగటం నేర్చుకోండి. ముందు మీరు నీళ్లు తాగటం నేర్చుకుంటే ఎదుటి వాళ్ళకి నీళ్లు తాగించవచ్చు. మన కోరిక అంతే కదా ఎదుటి వాడికి మూడు చెరువుల నీళ్లు తాగించాలని. అంచేదా ఎదుటి వాడికి మూడు చెరువుల నీళ్లు మీరు తాగించాలి అనేటటువంటి ఒక మంచి కోరిక మీకు ఉంటే, అంటే ఏముండాలి, మంచి కోరిక అంటే అగ్ని. మీరు అది గుర్తుంచుకోండి, కోరిక ఈక్వల్ టు అగ్ని, కోరిక ఈక్వల్ టు అగ్ని అనేది మీకు బాగా తెలియాలి, బాగా తెలియాలి. మన విద్యా విధానంలో ఉన్నటువంటి చాలా పనికిరానటువంటి లక్షణం ఏంటి అంటే, వాడు ఇంజనీర్ అవుతాను అంటే సీటు రాకపోతే తల్లి కానీ తండ్రి కానీ ఇంకో కోర్సులో చేర్పించేస్తారు. మా బీఎస్సీ క్లాసుల్లో వచ్చేటటువంటి స్టూడెంట్స్ నేను అడుగుతూ ఉంటా, బాబు నువ్వు ఎందుకు చేరావని. ఖచ్చితంగా వాడు ఇచ్చే జవాబు ఏంటి అంటే, ఎంసెట్లో ర్యాంక్ రాలేదు కనుక మీ దగ్గరికి వచ్చా మాస్టర్ అంటే నన్ను ఇండైరెక్ట్గా తిట్టినట్టేవాడు. మీ క్లాసుల కోసం ఏం రాలేదు నేను, నేను ఏదో చేద్దాం అనుకున్నాను అంటే ఏం లోపించింది, అగ్ని లోపించింది, సంకల్పం లోపించింది. ఆ మంకుతనం, ఆ పట్టుదల మీద ఆధ్యాత్మిక జగత్తులో తెచ్చుకోవాలి. స్ట్రైట్గా కూర్చోవాలి, మెడ స్ట్రైట్గా పెట్టాలి. క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఈ క్లాసుల యొక్క ఉద్దేశము నేర్చుకోవటం తప్ప కబుర్లు విని ఇంటికి వెళ్ళటం కాదు. అంతేగా ఈ కోరికల యొక్క లక్షణము, కోరిక తామ్యం వేద సర్వాణి నత్వం వేద పరంతప. మరి ఏ శ్రీకృష్ణుడు ఏ గురువు అంటే తెలుస్తుంది పూర్వజన్మ వృత్తాంతం. మరి మనం పూర్వజన్మలో యోగ విద్యలో ఏ స్థితి వరకు వచ్చాము, ఈ జన్మలో యోగ విద్యలో ఏ స్థితిలో ఉన్నాము, దానికి జ్యోతిష్ శాస్త్రం చాలా అవసరం. జ్యోతిష్ శాస్త్రం భారతదేశంలో అందుకు డెవలప్ చేయబడింది. అందరూ గురు స్థాయిలో ఉండలేరు. చూడగానే ఒక వ్యక్తిని వాడు ఇదివరకు జన్మలో ఏమిటి, ఈ జన్మలో ఏమిటి చెప్పలేరు. కానీ ఎంసెట్ పరీక్ష పెట్టి, ఎంసెట్ పరీక్ష రాసిన తర్వాత వాడు ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి అర్హత ఉన్నదా లేదా అని మనం ఎలా అయితే నిర్ణయిస్తున్నామో, జ్యోతిష్ శాస్త్రము ద్వారా మీరు యోగ విద్యలో ఏ స్థితిలో ఉన్నారు, ఆ స్థితికి మీరు ఎలా వెళ్ళగలరు అన్నది నేర్చుకునేటటువంటి విద్య మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాము. అంచేత ఇది ఒక పట్టికలాగా వేసుకోండి. నేను చెప్తున్నదంతా కూడా మొదట ఏం నేర్చుకోవాలి, మనం చేతిలో ఉన్నటువంటి ఈ ఐదు తత్వాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. పృథ్వీ, జలము, వాయువు, అగ్ని, ఆకాశం, ఇది మీకు స్పష్టంగా తెలియాలి. అంటే ఇక్కడ ఎప్పుడు మనం ఎలాయని ఇలా అనుకుంటే ఆకాశతత్వం మీద అగ్నితత్వం యొక్క ప్రభావం పడుతుంది అని ముందు మనకి తెలిస్తే, గాయత్రిలో 24 ముద్రలు ఎవరికైతే తెలియదో, గాయత్రి నిష్ఫలాభవే, గాయత్రి ఫలించదు అంటున్న ఉద్దేశము ఇదే. మీకు ఎప్పుడైతే ఈ ముద్రల యొక్క అంతరార్థం తెలియదో, జీవితంలో దాన్ని మీరు ఉపయోగించుకోలేరు. ఇంకటి ఈ ఐదు వేళ్లను బాగా బాగా గుర్తు చేసుకోండి. ఇక్కడ మనం నేర్చుకుంటున్నది డైరెక్ట్ గా సబ్జెక్టే కనుక ఇది పృథ్వీ తత్వం. ఇది మీకు అర్థం ఉండాలి. కాలవీళ్ళకి అంతే, వీటికి కూడా అదే. ఇంకట ఈ పరిపూర్ణమైనటువంటి అవగాహన రావాలి. రెండోది ఏం చెప్పాను నేను, ఒక మంత్రం మీరు ఋగ్వేదంలోది గుర్తుంచుకోండి, ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అది విశ్వేదు ఎస్ సన్న వేద కిం రిచా కరిష్యతి యేత విదు సమాసతి. ఆకాశతత్వంలో లీనమైపోవటం నేర్చుకోండి. ఆకాశతత్వంలో ఉన్నటువంటి సర్వదేవతా స్వరూపాన్ని మీరు అవగాహన చేసుకోవటం నేర్చుకోండి. ఈ ఆకాశతత్వంలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రాకృతిక దేవాశక్తుల యొక్క, దేవతాశక్తుల యొక్క విద్యని మనం అవగాహన చేసుకోవటమే యోగ విద్య యొక్క లక్షణం. ఇది చెప్పే కదా. దీని తర్వాత ఏం చెప్పాను నేను, అగ్ని అంటే కోరికలు అనేది గుర్తుంచుకోండి తప్ప, అగ్ని అంటే నిప్పు అనేటటువంటి భావన మనం మర్చిపోవాలి. ఇక అగ్ని విద్య అంటే
సంకల్ప శక్తిని ఉపయోగించుకునేటటువంటి విద్యని మీరు గుర్తుంచుకోవాలి తప్ప, పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు అగ్ని విద్య మనకి అందించారు అంటే నిప్పు రాజేసి యజ్ఞం చేయటం నేర్పించారు అనేటటువంటి భ్రమ నుంచి మీరు పోవాలి. సంకల్పాలను ఎలా ఉపయోగించుకోవాలి అది మనం నేర్చుకోవాలి. మొత్తము ఈనాడు మానవ జీవితం యొక్క సివిలైజేషన్ సంస్కృతి అగ్ని మీద ఆధారపడి ఉంది. అంతన్న ఉద్దేశం ఏంటి? కోరికల మీద ఆధారపడి ఉంది. మనం ఎలాంటి కోరికలు కోరుకుంటామో అలాంటి వాతావరణం మనకి వస్తుంది. ఈనాడు ఉన్నటువంటి వాతావరణంలో చాలా గమనించదగ్గ విషయం ఏమిటి అంటే ఏది స్థిరంగా లేదు, అంతా స్థిరమే. ప్రభుత్వం దగ్గర నుంచి అన్నీ కూడా ఎందుకు అస్థిరంగా ఉన్నాయంటే మీ కోరికలు అస్థిరంగా ఉన్నాయి. మీకు అసలు ఏ కోరిక అయినా ఉంటేగా, మీరు ఆలోచించుకోండి, మీ కోరికలు ఏంటి? భోజనం చేయాలి, తర్వాత పడుకోవాలి. ఇది తప్ప ఇంకో కోరిక ఉందా? మీరు ఒకసారి సీరియస్ గా ఆలోచించి, నాకు మాత్రం ఈ రెండే కనిపిస్తున్నాయి. మీ జీవితాలలో ఉన్నటువంటి కోరిక ఏంటి అంటే రెండోది, అది కాక ఇంకా ఏ కోరిక ఉందో నాకు చెప్పండి. ఇంజనీరింగ్ మీరు మీ పిల్లవాడిని చదివించిన, మా పిల్లవాడు ఇంజనీర్ అండి. ఎందుకు ఇంజనీరింగ్? రేపు రాళ్లని లైన్లో పెట్టే 1,000 రూపాయలు ఇస్తారు అంటే అందరూ లైన్లో పెట్టేస్తారు. కూలీ పని చేసుకుంటే 20,000 రూపాయలు వస్తుంది, కెమిస్ట్రీ నేర్చుకుంటే నెలకి 2,000 వస్తుంది. ఓటు దేనికి వేస్తారు మీరు? నాకు నమ్మకం గ్యారంటీగా మీరు కూలీ చేయడానికి ఇష్టపడతారు. కూలీ చేయటంలో ఉన్నటువంటి మీకు ఏ భావం ఎందుకు అంటే డబ్బు రాదు కనుక. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన యొక్క కోరికల యొక్క స్థాయి ఒక విద్యను నేర్చుకునేటటువంటి స్థాయిలో లేదు కనుక అన్ని విద్యలు నటన అయిపోయాయి, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ అండ్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎవరికి ఏ విద్య మీద కూడా పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదు. ఆ విద్య ఎందుకు అంటే తింటానికి ఉంటే సరిపోతుంది. కొంచెం ఆలోచన విధానం మార్చుకోవాలి. ఆ ఆలోచన విధానంతో ఈ తరగతులకు వస్తే జరగదు. అంచేత ఋషో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధిదిశేన్ చేదు యత్ సన్నవేద సైమే సమాసతి. నిన్న ఒక ఆశ్రమానికి వెళ్ళాను మొన్న 19వ తారీఖు. అక్కడ రక్తభూమిగా దేవి ఆకాశ మందేశ్వరి, అదే విద్య ఎక్కడికి వెళ్ళినా అదే విద్య ఉంటుంది, పేర్లు మారుతూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి యొక్క దాంట్లో కూడా మన ఒకవైపు భూదేవి ఇంకోవైపు శ్రీదేవి, మొత్తము శ్రీ ఆకాశంలో ఉంది. అది గుర్తుంచుకోండి, శ్రీ అనేటటువంటి పదము ఆకాశానికి సంబంధించినటువంటి పదము, భూ అనేది తెలుస్తూనే ఉందిగా ఉద్దీత స్వామికి సంబంధించినటువంటి పదం. అంచేత ఈ యోగ విద్య ఏమిటో మనకు అర్థమవుతే మనం చదువుకునేటటువంటి చదువు ఉపయోగపడుతుంది, లేకపోతే లక్ష్యం మళ్ళా దెబ్బతింటాం. అంచేత లక్ష్యం ఏమిటి? చివరికి ఈ 5 తత్వాలను అవగాహన చేసుకుని శ్రీకృష్ణుడు వలె మనము కూడా చెప్పగలగాలి. ఏమని చెప్పగలగాలి? అజోపిషన్ అవ్యయాత్మ భూతానా ఈశ్వరోపిషన్ ప్రకృతి మహిష్టాయ సంభవామి ఆత్మ మాయ. శ్రీకృష్ణుడే కాదు, ప్రతి జీవి నువ్వే కాదు, తోమ కూడా అదే స్థితిలో ఉంది. ఇవాళ కాకపోతే రేపెప్పుడు వెళ్తుంది అతనికి. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని, ఇది చాలా జాగ్రత్తగా ఇవాళ నేను చెప్పినటువంటి కొటేషన్స్ మీరు గుర్తుంచుకోవాలి, వాటిని మీరు ఉపయోగించుకోగలగాలి. నా క్లాసుల యొక్క ఉద్దేశం అది. ఇంకా స్టైల్ మార్చానని చెప్పాను కదా, మీకు కూడా ఇది వచ్చేస్తే చాలు. ఈ మాత్రం చెప్పగలిగినా మీ అంత గొప్ప జ్ఞాని లేడు అని ప్రపంచంలో అనుకుంటారు. ఇది చాలు ఇప్పుడు చెప్పినవి. మీరు మహాజ్ఞానులు అయిపోయి గురువులు అయిపోవటానికి ఈ సూత్రాలు చాలు. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని అంటే ఏంటి? బ్రహ్మదేవుడి దగ్గర నుంచి కీటకం వరకు కూడా దాని యొక్క వర్ణము, వర్ణము అంటే రంగు. ఆశ్రమం, ఆశ్రమం అంటే పీఠాధిపతుల యొక్క ఆశ్రమంలో ఉంటుందన్న ఏ ఆశ్రమాలు మీకు చెప్తుంది? ఆశ్రమము అంటే అర్థం ఏంటి అంటే మీరు శ్రమ లేకుండా చేయగలిగేటటువంటి విద్య మీకు ఏది వచ్చిందో అది ఆశ్రమం. దోమ శ్రమ లేకుండా ఏం చేయగలదు? మిమ్మల్ని కుట్టగలదు? చెవి దగ్గర గుయింగ్ 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 అనగలదు? దాని ఆశ్రమం అది. ఆశ్రమం అంటే అర్థమైంది కదా. చాలా జాగ్రత్తగా ఆ మాటల్ని అర్థం చేసుకోండి. మీరు శ్రమ లేకుండా ఏది చేయగలుగుతారో అది ఆశ్రమం. ఏ ఉద్దేశంతో చేస్తారో అది వర్ణము. ఆ బ్రహ్మ తీత జనని వర్ణాశ్రమ విధాయిని. విధాయిని అంటే ఆర్డర్ చేస్తుంది. చెయ్యి ప్లీజ్ అందరు. ఖచ్చితంగా లలితాదేవి ఏం చేస్తుంది? దోమ దోమ, ఈసారికి నువ్వు మనుషుల్ని కొట్టు కుట్టు, మనుషులు చెవులోకి వెళ్ళి అని అని చెప్పదు. ఇది ఆర్డర్. ఇంతకీ లలితాదేవి అన్నా ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు బట్టి ఆకాశం అన్నా ఒకటే కాదా? అది గుర్తుంచుకోండి. ఏ దేవత అన్నా లలితాదేవే కాదు, ఏ దేవత అన్నా కూడా ఆకాశంలో ఉంటుంది. అంచేత ఈ మాటలు బట్టి మనకు అర్థం ఏమైంది? మన లైఫ్ ని శాసించేది ఆకాశము అని అర్థమవుతుంది కదా మీకు. మన జీవితాలు శాసించబడుతున్నది ఆకాశం. ఇది అర్థం చేసుకోండి. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని అనేది ఆకాశమే. ఆకాశతత్వమే నీ జీవితాన్ని శాసిస్తోంది, దోమ యొక్క జీవితాన్ని శాసిస్తోంది, బ్రహ్మ యొక్క జీవితాన్ని శాసిస్తోంది. బ్రహ్మ అంటే అన్ని దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో, ఇంకా వాళ్ళ తాలూకు అనుయాయులు అనుచరులు ఎంతమంది ఉన్నారో వాటన్నిటినీ కూడా శాసిస్తున్నటువంటి ఆకాశతత్వాన్ని మనము పృథ్వీతత్వం దగ్గర నుంచి స్టార్ట్ చేసి నేర్చుకుంటాము. ఇది నేర్చుకోవటం వల్ల ఏం లాభం అవుతుందని చెప్పాను నేను. శ్రీకృష్ణుడు లాగే మీరు కూడా బల్ల గుర్తి చెప్పగలరు. అజోపిస్తన్ అవ్యయాత్మ భూతానా ఈశ్వరోపిస్తన్ ప్రకృతి స్వా మహిష్టాయ సంభవామి ఆత్మ మాయ. కానీ ఇది ఈ మాటలు మీరు ఇక్కడ వింటున్న దానికి కారణం ఏమిటి అంటే బహూని మే యతీతాని జన్మాని తవచార్జున తామ్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. చాలా చాలా జన్మలు మనం ఇలాగే ఎత్తాము, ఈ విద్య నేర్చుకుంటూ ఉంటాము, మధ్యన మళ్ళా డైవర్ట్ అయిపోతూ ఉంటాం. ఈసారి మాత్రం మనం డైవర్ట్ కావద్దు. ఈ పూర్ణమి నుంచి మొదలెట్టినటువంటి క్లాసెస్ ప్రతి పూర్ణమికి ఒక స్థాయికి వస్తూ వస్తూ నెక్స్ట్ గురు పూర్ణిమ వచ్చేసరికి ఆకాశతత్వం మీద చాలా సులభంగా మీరు ఒక స్థాయికి వచ్చేయగలుగుతారు, చాలా సులభంగా మీరు రాగలుగుతారు. ఎందుకు రాగలుగుతారు అంటే వర్ణాశ్రమ విధాయని ఆల్రెడీ ఆ సంకల్పశక్తి, ఆకాశం యొక్క సంకల్పశక్తి ఈ దిశలో పనిచేస్తోంది. ఈ దిశలో పనిచేస్తోంది కనుకే ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. ప్రశ్న ఏ సంస్థ తరఫున, ఏ గురువు తరఫున ఇవంతా జరుగుతున్నాయన్నది ప్రశ్న కాదు. ప్రశ్న ఏంటంటే ఇవి ఎక్కువయ్యాయి. ఆసనాల గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ అయింది, ఆహారంలో మార్పులు చేసుకోవటం అనేది ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంది. జీవితాన్ని మార్చడానికి కావలసినటువంటి ఆకాశతత్వం యొక్క ప్రభావము మానవ జీవితం మీద ఎక్కువ అవుతోంది. దానికి కారణం ఏంటి అంటే ఆ గురువులతో పాటు, శ్రీకృష్ణుడితో పాటు అర్జునుడు ఎలా పుట్టాడు, గురు పరంపర వ్యాసుడి దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ వస్తాం. ఆ వ్యాసుడి దగ్గర నుంచి మనమందరము కూడా, మనమందరం అంటే ఇక్కడ కూర్చున్న ఐదారుగురు కాదు, సమస్త మానవ జాతి 700 కోట్ల మానవ జాతి ఖచ్చితంగా ఏదో ఒక గురువు యొక్క శిష్యులే. ఏదో ఒక గురువు యొక్క, ఏదో ఒక గురువు యొక్క అన్న మాట నేను వాదటంలో ఉద్దేశం ఏంటి, మనం అందరము కూడా ఈ 700 కోట్ల మానవ జాతి అందరూ కూడా యోగ విద్యను అభ్యసించిన వారే. ఫస్ట్ ఇప్పుడు అందరం ఒక చోట చేరే పృథ్వీ మీద అందరం కూడా 700 కోట్ల మంది. కానీ మర్చిపోయాం మనం. మన యొక్క ఒక సంకల్పం ఏంటి అంటే, సంకల్పానికి ఇంకో పేరేంటి, అగ్ని. సంకల్పం అన్నా కోరిక అన్నా ఈ యొక్క అగ్ని ఒక మహాజ్వాలగా ప్రపంచాన్ని చిటమెట్టాలి అంటే ప్రపంచాన్ని మండించాలి అని కాదు, ప్రపంచానికి ఒక దిశ ఇవ్వాలి అని. ఆ దిశ ఇవ్వటానికి మీరు అభ్యసించవలసినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణ శికాగ్రం స్వం దిశ చానవలోకయన్. ఇంకొక విషయం కూడా చెప్పాను నేను, జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత. ఆ ప్రాముఖ్యతను ఆ విధంగా మనం అవగాహన చేసుకోవాలి కనుక తక్షణమే చేసేటటువంటి అలవాటు ఇవాళ చెప్పిన దాంట్లో మళ్ళీ మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి. మొట్టమొదటి ఏం చెప్పాను నేను, ఐదు తత్వాలు శరీరంలో వేళ్లల్లో ఎక్కడున్నాయో చెప్పాను. విజో అక్షరే అనేటటువంటి శ్లోకం చెప్పాను. లక్ష్యం ఏంటి అంటే శ్రీకృష్ణుడితో పాటు మనము అజోపిస్తాను అనేటటువంటి మాట చెప్పగలగాలి. ఇంకోటి మనం గ్యారంటీగా ఏం చెప్పవచ్చు అంటే బహువుని మీ వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జన, అలాగే మనం గురు పరంపరతో పాటు అనేక జన్మలెత్తుతో నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము అని చెప్పుకున్నాం. ఇంకోటి ఏం చెప్పాము, ఈ ఆకాశమే మనల్ని శాసిస్తోంది, ఆకాశంలోనే అన్ని దేవతా శక్తులు ఉన్నాయని చెప్పుకున్నాం. కళ్ళు మూసుకోండి. ఎప్పుడు మనం కలిసినా ఒక సంకల్పం మనం చేసుకుందాం, అందరూ సుఖంగా ఉండాలి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉండాలి, పిల్లలు ఉన్న వాళ్ళకి మనవలు ఉండాలి. వీళ్ళందరూ కూడా ఒక సస్యశ్యామలమైనటువంటి సవ్యంగా పరిపాలింపబడుతున్నటువంటి దేశంలో 100 ఏళ్ళు రోగరహితముగా ధనముతో కూడి జీవించాలి అనేటటువంటి ప్రార్థన మనం చేసుకోబోతున్నాం. శాంతంగా మనస్సుని శ్వాస మీదకి తెచ్చుకోండి, కళ్ళు మూసేసుకోండి. ఇంకా తొందర పడకండి, ఇదే ముఖ్యం. నాటుకుంటున్నాం మనం, అగ్నిని ప్రజ్వలింపజేసుకుంటున్నాం మనం. ఇలాంటి వాతావరణం మనకి రావాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్యః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకేత ఈ మాటను మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఆ వాక్కుని ఆస్వాదిస్తూ చేయండి. అంటే మీకు తెలియాలి అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది అని. అంతే తప్ప నేను చాలాసార్లు చెప్పాను కదా, ఈ మంత్రం చదువుతాం కానీ మంత్రార్థం మీద మన మనస్సు ఉండదు. అలా చేయొద్దు. కలిసి అందరం కనుక అలా అనుకున్నా కూడా ఆ రిజల్ట్ కిందకి దిగుతుంది. ఎందుకు? వాక్కి ఆకాశాన్ని మార్చగలదు. ఆకాశం యొక్క స్వభావమే స్పందన వాక్కు. ఇంచేత మీ యొక్క వాక్కు ఆకాశాన్ని మారుస్తుంది. కానీ మరి మేము అనుకున్నా జరగటం లేదే. నువ్వు అనుకుంటున్నావు కానీ మనస్సు దాని మీద లేదు. ఇంచేత ఈ సత్య ప్రజాభ్య అని అనుకుంటున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి రసాస్వాదనతో దాన్ని ఉచ్చారణ చేయండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రశాంత చిత్తంతో మెల్లిగా కదలండి.